ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय శ్రీమద్ భాగవతము దశమ స్కందము అధ్యాయము 75 శ్లోకము 37 38 స్థలే భృగృహ స్వస్థానం జలం ఆత్మ స్థలే పతత్ జలే చ స్థలవద్ భ్రాంత్య మయా మాయావి మోహిత మాయాధానమని మాయచే రచితమైన భ్రాంతులచే విమోహితుడై దుర్యోధనుడు నేలను జలమని పొరబడిన వాడై వస్త్రపు అంటులను పగ్గెత్తుకును వేరొక చేత అతడు జలమును నేలయని పొరబడి దానిలో పడిపోయాను. 38 శ్లోకం. జహస భీమస్తం దృష్ట్వా శ్రియో నృపతయో అపరే నివార్యమానా అభ్యంగ్యా రాజా కృష్ణానుమోదిత జహాసా భీమస్తం దృష్ట్వా శ్రియో నృపతయో పరే నివార్యమాన అప్యంగ రాజా కృష్ణానుమోదిత. జహాస భీమస్స దృష్ట్వా శ్రియో నృపతయో పరే నివార్యమాన అప్యంగా రాజా కృష్ణానుమోదితం. జహాస భీమస్స దృష్ట్వా శ్రియో నృపతయో పరే నివార్యమాన అప్యంగా రాజా కృష్ణానుమోదిత. భావము భాషం చెప్పినది శిష్యులైనటువంటి అభయచన అరవింద భక్తివేంద స్వామి శ్రీల ప్రభుపాద్. భావము పర్షియన్ మహారాజా అది చూసి భీముడు నవ్వెను. శ్రీలు రాజులు మున్నగవారు కూడా అట్లే నవ్వి ధర్మరాజు వారిని ఆపుట కట్నించినను శ్రీకృష్ణుడు దానిని తన సమ్మతిని తెలియజేశాను. భాష్యము ధర్మరాజు శ్రీల వైపు భీముని వైపు చూచి వారు నవ్వును ఆపుటకు యత్నించినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ పేర్కొన్నది. ఆయనను శ్రీకృష్ణుడు మాత్రము తన కన్నుబొమ్మల కదలికచే తన్ని సమ్మతిని తెలియజేశాను. దుష్టరాజుల భారమును తొలగించుటకే ఆ భగవానుడు ధనాన్ని కరుదించను. ఆ దేవదేవుని ప్రయోజనము ఈ సంగతితో ముడిపడి ఉన్నది. ఓం అజ్ఞానతిమిరాందశ జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావోం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితినామిని. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. దుర్యోధనుడు అవమానితులవుట ఈ అధ్యాయం చాలా ఆసక్తికరమైనటువంటి అధ్యాయం. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఏ విధంగా భ్రాంతి చెందారని చెప్పి వివరిస్తున్నారు. మనం ఈరోజు టాపిక్ వచ్చి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం డిస్కస్ చేసేది ఈ సభ గురించి. మాయాదేవుడు మాయాసభ అంటారు దీన్ని. దాని గురించి మనం ఏ విధంగా దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు, అదే విధంగా వేరే ప్లానెట్స్లో వివిధ లోకాల్లో ఎటువంటి సభలు ఉన్నాయి, అదేవిధంగా కృష్ణుని యొక్క సుధర్మ శాల గురించి ఈరోజు మనం చర్చిస్తాం. ఎందుకంటే ఇది సభాపర్వం కాబట్టి మనమంతా కూడా వీటి గురించే రచిస్తామన్నమాట. ఇక్కడ ఇంతకుముందు శ్లోకాల్లో వివరించినట్లు దుర్యోధనుడు వచ్చేటువంటి విధానమే. మామూలుగా మనం టెంపుల్స్లో చాలా మందికి ఆశ్చర్యమవుతుంది, పెద్ద పెద్ద టెంపుల్స్లో, టెంపుల్ చాలా పెద్దది ఉంటుంది బట్ లోపల గర్భాలయం చిన్నది పెట్టేస్తారనమాట. ఈవెన్ లోపల వచ్చేటువంటిది కూడా ద్వారం ఉంటుంది కదా, చిన్నది ఉంటుందన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా ఈ అహంకారి జీవులు ఏం చేస్తారంటే చాలా దర్పంతో వస్తూ ఉంటారనమాట. ఒకసారి మామూలుగా మందిరాల్లో ఈ విధంగా తల వంచి రావాలి ఎవరైనా కానీ, ఎందుకంటే అహంకారం అనేది ఉంటుంది కాబట్టి. ఒకసారి అర్బల్కి బీర్బల్కి ఒక చిన్న డిస్కషన్ వచ్చిందనమాట. బీర్బల్ గమనించాడు అక్బర్ చాలా పఫ్డ్ అప్ నేచర్లో కలిగి ఉన్నాడనమాట, అహంకారాన్ని కలిగి ఉన్నాడు, బాగా గుర్తించారనమాట. బీర్బల్ అతను బ్రాహ్మణుడు, అతను మంచి తెలివైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి. ఈ అక్బరు చాలా గర్వంతో ఉన్నాడనమాట, ఏదో విధంగా అతను గర్వాన్ని చేయాలని చెప్పి అనుకుంటున్నాడు అతను. సరే ఒకరోజు వెళ్ళేసి ఈ అక్బర్ దగ్గరికి బీర్బల్ పొగుడుతున్నాడనమాట, ఓ రాజా నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, ప్రపంచంలో నీకంటే గొప్ప వ్యక్తి ఇంకెవరూ లేరు, నువ్వు అందరిలో గొప్పవాడు, భగవంతుని కంటే గొప్ప నువ్వు అని చెప్పి చెప్పాడనమాట. ఈ అక్బరు, ఏయ్ ఎందుకని చెప్తున్నావు నువ్వు, చాలా తప్పు నువ్వు చెప్పేది, నువ్వు నేను గొప్పవాడిని చెప్పావు దానికి మంచిదే, నేను గొప్పవాడినే, అయితే భగవంతుని కంటే గొప్పవాడు ఎట్లంటావు నువ్వు, నువ్వు దానికి సమాపణ చెప్పాలి అని చెప్తున్నావు, నువ్వు నిజంగానే గొప్పవాడు రాజా, భగవంతుని అంటే గొప్పవాడు అని చెప్పాడనమాట. అవును నేను గొప్పవాడినే, భగవంతుని కంటే ఎట్లా గొప్పవాడిని అవుతాను, లోపల ఉందన్నమాట భగవంతుని కంటే నేను గొప్పవాడిని అనేసి, ఊరికి బయట ఎట్లా ఇదేమన్నా దానికి నేను భగవంతుని కంటే గొప్పవాడు అని చెప్పి ఏ విధంగా వర్ణిస్తాడు దాన్ని ఆత్రేయంగా తీసుకుని నేను భగవంతుని కంటే గొప్పవాడు అని చెప్పి నిరూపించుకోవాలనుకుంటున్నాడు ఎవరు, అక్బర్. బట్ ఈయన యొక్క భావన ఏ విధంగా ఉంది, బీర్బలు ఇతన్ని పూర్తి అహంకారాన్ని చేయాలని చెప్పి అనుకుంటున్నాడు. అవును రాజా నువ్వు భగవంతుని అంటే చాలా గొప్పవాడు నువ్వు, ఎందుకంటే నువ్వు గాని కోపన్నావనుకో వ్యక్తి మీద, ఒక వ్యక్తికి నువ్వు శిక్ష వేశావనుకో నీ రాజ్యానికి బయట వేసేయచ్చు నువ్వు, భగవంతుడు ఆ పని చేయలేడు, ఎందుకంటే సర్వము ఆయనదే, మొత్తం ఆయన రాజ్యమే కాబట్టి ఎవరిని కానీ ఆయన రాజ్యానికి బయట వేయలేడు అని చెప్పి చెప్పాడు. ఇతనికి అర్థమైపోయినప్పుడు నేనంత మురుకుని, నాది చిన్న రాజ్యము, ఈ నా రాజ్యం కూడా భగవంతుందే, ఈ బీర్బలు అతను చాకచక్యంతో ఓ మూర్ఖ నీది కాదు ఈ రాజ్యము, నువ్వు గర్వం ఎందుకు, మొత్తం ప్రపంచం అంతా కూడా భగవంతుని రాజ్యమే అని చెప్పి చూపించాడనమాట. సూక్ష్మంగా అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. మామూలుగా సూక్ష్మంలో మోక్షం అంటారు కదా, అట్లా నువ్వు కానీ కోప్పడితే నీ రాజ్యం నుంచి బయట వేసేస్తావు, బట్ భగవంతుడు వేయలేదు ఆ విధంగా కాబట్టి నువ్వు గొప్పవాడు అని చెప్పి చెప్పాడనమాట. కాబట్టి ఈ అహంకారం నేచర్లో భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, దంభో దర్పం అభిమానశ్చ క్రోధం పౌరుషమేవచ అజ్ఞానం జాపితాతశ్చ పార్థ సంపదం ఆసురిం. ఆసురి సంపద ఓ పార్థ, గర్వము, పొగరు, దురహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానం లాంటి లక్షణములు అసురి స్వభావం కలిగిన వారికి చెందినవే అని చెప్పి చెప్తున్నాను. ఈ గర్వం, ఈ ధనం ఉండేటువంటి వాళ్ళకి, ముఖ్యంగా రాజులకి వాళ్ళకి గర్వం ఉంటుంది. అందుకనే టెంపుల్స్లో ఏం చేస్తారంటే పెద్ద టెంపుల్ ఉంటుంది, చిన్న గుడి లోపల గర్భాలయం చిన్నది, ద్వారం కూడా కొంచెం బాగా అతను కానీ గర్వంతో వచ్చాడనుకో ఏమవుతుంది, తల పగిలిపోతుంది అనమాట. తప్పనగలుగుతున్నాం, కొంతమంది చూస్తూ ఉంటాం మనం, చాలా మందికి మందిరాల్లో అక్కడెక్కడ వెళ్ళినప్పుడు తల పగులుకొని వస్తుంటారు అనమాట. కొంచెం కానీ పైకి కానీ లేచినట్లయితే కదా వాళ్ళు తల పగిలిపోద్ది అనమాట. ఎవరైనా కానీ ఏం చేయాలి, భగవంతుని దగ్గర తల వంచారు అంది. అయితే దుర్యోధనుడికి అహం, అతనికి అహంకారం వచ్చేది, అతను ఏం చేస్తున్నాడు, ఇంతకుముందు శ్లోకాలు వివరించినారు, అతను వచ్చేటప్పుడే ఆ ఎంట్రన్స్ లోనే, ఆ యొక్క మయసభ ఎంట్రన్స్ లోనే ఈ వీళ్ళు ఉంటారు కదా సైనికులు, అక్కడ గార్డ్స్ ఉంటారు, వాళ్ళతో అంతా తగులు పెట్టుకుంటున్నారంట, తిట్టున్నారంట వాళ్ళని, వచ్చేటప్పుడే తిట్టుకుంటూ వస్తున్నారనమాట, చిన్న విషయాలకే తిట్టారనమాట. ముందు శ్లోకాలు వివరించాడు అతను తన యొక్క స్నేహితులతో, తన యొక్క బంధువులతో. అయితే ఈ మైసభ చాలా విచిత్రంగా నిర్మించబడింది. ఈ మైసభ నిర్మించిన వ్యక్తి మాయాదానవుడు, ఇప్పుడు కూడా ఉన్నాడు అతను కింద లోకాల్లో, ఈ యొక్క అతల వితల వితలంలో ఉన్నాడు అనమాట. సుతరులు బలి మహారాజు ఉండేది, వితల లోకంలో మాయాదానవుడు ఉన్నాడు. అతను దేవతలకి విశ్వకర్మ ఏ విధంగా శిల్పో అదేవిధంగా ఈ దానవులకి శిల్పొచ్చి మాయాదానవుడు. వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అతను. బిల్లు స్వర్గాలు అంటారు శ్రీమద్ భాగవతంలో. మామూలుగా స్వర్గాలు పైన ఊర్ధలోకాల్లో స్వర్గాలు అంటారు, బట్ చాలా మందికి ఒక అవగాహన ఉంది కింద లోకాలంతా కూడా నరకలోకాలు అనేసి, నరకలోకాలు వేలే ఈ యొక్క ఉన్నటువంటి ఈ అతల వితల తలాతల మహాతల రసతల పాతాలోకాలు వేరే, అవంతా స్వర్గలోకాలతో సమానం. అవి బిల్వ స్వర్గాలు అంటారు, ఎందుకంటే మాయాదానం చేత నిర్మించబడినాయన్నమాట. సూర్యుని యొక్క కాంతి ప్రసవించదు అక్కడ. అయినా కానీ అతను నిర్మించినటువంటి విధానం ఏ విధంగా ఉందంటే స్వయం ప్రకాశకం అన్ని భవనాలు కూడా. వెరీ గ్రేట్ పర్సనాలిటీ అతను. ఒకసారి ఏమవుతుందంటే అగ్నిదేవుడు, ఒకరోజు కృష్ణ భగవానుడు, అర్జునుడు వాళ్ళిద్దరూ వ్యాహాలకి వెళ్ళి ఉంటారన్నమాట. ఆయన ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు కృష్ణుడు అర్జున్ పాటు రథంలో వెళ్తారనమాట. వెళ్తే ఒక బ్రాహ్మణుడు వస్తారనమాట ఆయన దగ్గరికి. వచ్చి వీళ్ళిద్దరి దగ్గరికి, స్నేహితులు ఇద్దరి దగ్గరికి, ఓ కృష్ణ, ఓ అర్జున, నన్ను ఒక దానమే ఉండి నన్ను రక్షించండి అంటాడు. నీకేం కావాలని కోరుకోండి అంటాడు. ఆ బ్రాహ్మణుడు మళ్ళీ నిజరూపాన్ని చూపిస్తాడు, అగ్నిదేవుడు ఆయన అని చెప్తాడు. రాజులంతా కూడా, గొప్ప గొప్ప రాజులంతా కూడా యజ్ఞాలంతా చేసి ఆ యజ్ఞంలో ఎంతో ఆవిష చేశారు ఈ నెయ్యిని. ఈ యజ్ఞ ఆవిదినంతా తీసుకుని నా కడుపు అంతా కూడా బాగా అనారోగ్యంగా ఉంది, నాకు అది అరగడం లేదు. కాబట్టి ఈ స్వర్గానికి, ఇంద్రునికి సంబంధించి ఒక కాండవ వనం ఉంటుంది, దాంట్లో అన్ని రకాల మూలికలు ఉన్నాయి. దాన్ని కానీ నేను దహిస్తే నాకు ఆరోగ్యం బాగవుతుంది, ఎందుకంటే ఎన్నో యజ్ఞాలు మొత్తం అంతా కూడా నేను యజ్ఞ శ్రేష్టనంతా తీసుకునేసాను, నాకు అరగడం లేదు. దేవతలు తీసుకుంటారు, మనం కానీ పవిత్రంగా యజ్ఞం చేస్తే దేవతలు దాన్ని స్వీకరిస్తారనమాట. ఇంతకుముందు పవిత్రంగా యజ్ఞం చేస్తూ ఉన్నారు కాబట్టి అగ్నిదేవుడు మొత్తం తీసుకుంటున్నాడు. అయితే అది డైజెషన్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మనకు డైజెషన్ ప్రాబ్లం అయితే చిన్న మూలికలు తెచ్చుకుంటాము. ఇది అక్కడికి వెళ్ళి ఏమి సమ్ మెడిసిన్ లేదంటే ఈ సొంటి ఏదో తీసుకుంటాము. అగ్నిదేవునికి చిన్న చిన్న సరిపోదు, ఆయనకు ఎంతంటే ఎక్కువ తీసుకుంటాడు ఆహారాన్ని, కాబట్టి ఎక్కువ మూలికలు తీసుకోవాలి, టన్నులు టన్నులు తీసుకోవాలన్నమాట. కాబట్టి ఆ మూలికలు ఉండేది కూడా ప్రత్యేకమైనటువంటిది, కాండవ వనం. ఆ వనము తక్షకుడు ఉన్నాడు, అక్కడ దేవతలు వస్తూ ఉంటారు. తక్షకుడు వచ్చి ఇంద్రునికి స్నేహితుడు. తక్షకుడు పరిశుద్ధి మహారాజ్ చంపినటువంటి తక్షకుడు, ఆయన పిల్లలు, ఆయన భార్య అందరూ అక్కడ ఉన్నారు. అక్కడ ఎప్పుడు ప్రయత్నం చేసినా కానీ అగ్ని వెళ్ళి ఆ యొక్క మూలికలను దహించి తీసుకోవడానికి ఆహారం, ఈయన తీసుకున్నటువంటి విధానము అగ్నిదేవుడు వేరే, ఆయన కాల్చేస్తే ఆయన ఆహారం తీసుకుంటాడు అనమాట, దహించేసి ఆహారం తీసుకుంటాడు. మనం తీసుకున్నది వేరే, ఆయన తీసుకున్నటువంటి విధానము వేరే. ఎప్పుడు ప్రయత్నం చేసినా కానీ ఇంద్రుడు ఏం చేస్తున్నాడు, వర్షాన్ని కురిపించేస్తున్నాడు. వర్షం పడిపోతే అగ్నికి వర్షానికి అది కష్టం కాబట్టి ఇతను అనారోగ్యంతో బాగా దిగులు పడిపోయినాడు అనమాట. వచ్చి చెప్పాడు, రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఓ దీనబంధు కృష్ణ నన్ను రక్షించు అని చెప్పి చెప్పాడు. ఎస్, మేమున్నాం రెడీ అని చెప్పి చెప్పారనమాట కృష్ణుడు అర్జునుడు. అంటే రెడీ అంటే అర్థమేమే, ఇంద్రుని ఛాలెంజ్ చేయడానికి వాళ్ళు. ఇంద్రుడు అంటే ఇంద్రుని వెనకాలంతా మళ్ళీ అందరూ వచ్చేస్తారు, ఇంకా వరుణ వాయువు ధర్మ అందరూ మొత్తం ఫుల్ దేవతలంతా వచ్చేస్తారన్నమాట. సరే ముందర వెళ్ళమన్నారు, తర్వాత వెనకాల మీరు వెళ్ళారు. అది వెళ్ళిన తర్వాత అగ్నికి చెప్పారనమాట, నువ్వు నీ పనిని ప్రారంభించని చెప్పి. అతను ఎంత ఫెరోషియస్గా స్టార్ట్ చేశారంటే ఆహారాన్ని తీసుకోవడము, ఆ మంటలు ఎంతో ఒక పర్వతంలాగా పైకి లేస్తున్నాయన్నమాట. కాండవ వనం అంతా కూడా అది ఈవెన్ ఊర్ధ్వలోకాలకు వైపు అంతవైపు వెళ్తున్నాయి, అంత కాంతిగా అంత పెద్ద పెద్ద మంటలు చెలరేగుతున్నాయన్నమాట. అది చూసిన తర్వాత ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది. ఇంద్రుడు ఏం చేస్తాడంటే తన మేఘాలని కురిపిస్తాడనమాట. కురిపించగానే కృష్ణుని యొక్క కృపచేత అర్జునుడు ఏం చేస్తాడంటే కాండవ వనానికి పైనంతా కూడా తన యొక్క అస్త్రంతో, తన యొక్క విల్లుతో ఒక పందిరిలాగా వేస్తాడనమాట. మామూలుగా షెడ్ మాదిరి వేస్తాడు బాణాలతోనే. వర్షం పడుతూ ఉంటుంది కానీ అది కాండవ వనానికి తాకడం లేదనమాట. తర్వాత ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఇంద్రుడు, తర్వాత వరుణుడు, కుబేరుడు అందరూ వస్తారన్నమాట, ఏమైనా కుమార అందరూ వస్తారు. బట్ వీళ్ళు వేసేటువంటి కృష్ణార్జునుల యొక్క వాళ్ళ యొక్క దాడికి వీళ్ళు తట్టుకోలేకపోతారనమాట. ఎంతో ఘోరంగా వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. అప్పుడు ఆకాశవాణి చెప్తుంది ఇంద్రునికి, ఓ ఇంద్ర, మీరు దేవతలంతా కలిసినా కానీ వీళ్ళిద్దరిని ఏం చేయలేరు, వీళ్ళిద్దరూ సాక్షాత్ నరనారాయణులు కాబట్టి మీరు చేయాల్సింది ఏమంటే గుమ్మన వెళ్ళిపోవడమే. ఇంక మీరు యుద్ధం చేసినారంటే చివరికి మీరు కూడా ఏమవుతారు, ఈ యొక్క అగ్నిదేవునికి ఆహుతి అయిపోతారు కాబట్టి నీ దగ్గర నుంచి వెళ్ళిపోనని చెప్తారనమాట. ఇంద్రుడికి అర్థమవుతుంది ఇది దేవదేవుడు అని చెప్పి ఆయన వెళ్ళిపోతారనమాట. తర్వాత ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అగ్ని ఇంకా ఎక్కువగా స్వర్గహారం చేస్తుంటారు. ఆ సమయంలో మాయాదానవుడు అక్కడ ఉంటాడనమాట. ఈ దీనికి కాజ్, ఈ మహేశపు కాజ్ ఇది. మాయాదానవుడు మంటల్లో చిక్కిపోయింటాడు.
కృష్ణ భగవాన్ ఏం చేస్తా అంటే మాయాదానం చూస్తాంటే మాయాదానుడు కదా అతను. అతను ఏం చేయాలనుకుంటాడు, సుదర్శన చక్రంతో ఖండించి మంటల్లో కాల్చేయాలనుకుంటారు కృష్ణుడు. సుదర్శన చక్రాన్ని తీసుకుంటాడు అనమాట ప్రయోగించేదానికి. అప్పుడు ఈ తెలివైన వాడు మహాదానవుడు తక్షణం ఏం చేస్తానంటే నేరుగా వచ్చి అర్జున్ కాలం మీద పడిపోతాడు అనమాట. ఓ అర్జున నన్ను రక్షించు, నేను దేనుణ్ణి, నన్ను నాకు ప్రాణభిక్ష పెట్టు అని చెప్పాను. అర్జునుడు కృష్ణుని రిక్వెస్ట్ చేసుకుంటాడు, ఓ కృష్ణ ఇతను శరణాగతి పొందాడు, ఇతను వదిలే అని చెప్పి. సరే ఇంకా అర్జునుడు ఎందుకంటే భక్తునికి ఆయన సరెండర్ చెందడానికి ఇది ముఖ్యమైన విషయం. భగవంతుడు కోపాన్ని చెందినా గానీ భక్తుని యొక్క కృప వల్ల భగవంతుని యొక్క కృప లభిస్తుంది అనమాట. తక్షణమే ఆ మాయాదానవుణ్ణి ఆయన వదిలేస్తాడనమాట. మిగిలిన మాయాదానవుణ్ణి తర్వాత ఈ యొక్క ఈ కొన్ని పక్షులు మాత్రం మిగులుతాయి. ఒక నాలుగు పక్షులు ఆ కాండ వనంలో నాలుగు పక్షులు ఉంటాయి. ఇది మాయాదానవుడు, తర్వాత తక్షకుని యొక్క భార్య, బిడ్డలు, తప్పితే మిగతా అందరినీ కూడా దహించి వేస్తుంది అనమాట కాండవ. తర్వాత ఈ కాండవ దహనం అయిపోయిన తర్వాత మాయాదానవుడు, చూడు భక్తుని కృప వల్ల వాళ్ళు ఒకరు అయిపోయాడు, ముగ్గురే ఇప్పుడు కృష్ణుడు మాయాదానవుడు అర్జునుడు ముగ్గురు కలిసి తిరుగుతున్నారనమాట. అన్ని వనాల్లో తిరిగి చివరికి ఒక నది దగ్గరికి వస్తారు, నది దగ్గర విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత ముగ్గురు కలిసి సేమ్ రథంలో ఇంద్రప్రస్థానికి వెళ్తారనమాట. ఇంద్రప్రస్థానికి వెళ్లే ముందుకి ధర్మరాజు చాలా గొప్ప వ్యక్తి, ఆయన ఈ మాయాదానవుని సోదరులాగా ఆహ్వానిస్తారనమాట ఎంతో ప్రేమతో. ఈ దానవుడైనా గానీ ఆయన ఆహ్వానిస్తారనమాట. ఆయన ఆతిథ్యానికి చాలా ఆనంద పొందుతాడు మాయాదానవుడు. అతను ధర్మరాజు దగ్గర కొండోలు ఉన్న తర్వాత అర్జున్ రిక్వెస్ట్ చేసుకుంటాడు, అర్జున నువ్వు రక్షించేశావు, నీకేదో ఒకటి నేను సేవ చేయాలనుకుంటున్నాను, దయవుంచి నాకు ఏదన్నా నీకేం కావాలో చెప్పు, నేను ఈ ప్రపంచంలో ఈ విశ్వకర్మ నేనే గొప్ప వ్యక్తులం, ఈ కళ ఈ సభలు నిర్మించడంలో కానీ తర్వాత ఈ మందిరాలు నిర్మించడంలో కానీ వాటిలంతా కూడా నీకేం కావాలో నా దగ్గర నుంచి నువ్వు తీసుకో అని చెప్తాను. అర్జున్ చెప్తాడు నీకు ఆ కృతజ్ఞత ఉంది చాలంతే, నాకు అవసరం లేదేమని చెప్పి చెప్తారనమాట. మళ్ళీ 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 ప్రాధాయపడుతుంటాడు. చివరికి అర్జున్ చెప్తాడు నేనేం చెప్పలేను, నువ్వు కృష్ణ భగవాన్ అడుగు, ఆయన చెప్తే చేసే అని చెప్తాను. సరే కృష్ణుడి దగ్గర పోతాడు మాయాదానుడు, వెళ్ళి ఓ దేవదేవ నేను ఏదో ఒకటి సేవ చేయాలనుకుంటున్నాను, మీకేదైనా చెప్పండి నేను సేవ చేయాలంటే అంటే చెప్తానమాట. అప్పుడు భగవంతుడు చెప్తాడు అర్జునుడేమో కృష్ణ భగవాన్ దగ్గర పంపించాడు, ఏమని చెప్పి పంపించాడు, ముందుగా నీ యొక్క కళా నైపుణ్యం అంతా కూడా కృష్ణుడికి సేవ చేస్తే అది దానికి ఫలితం ఉంటుంది, నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్ళని చెప్పి పంపించాడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు, ఆయన నువ్వు నన్ను సంతృప్తిపరచాలంటే నీ కళా నైపుణ్యంతో ఉపయోగించి ఒక అద్భుతమైనటువంటి సభాభవనాన్ని నిర్మించు పాండవులకి ధర్మరాజుకి అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ చూడవచ్చు మనం అర్జునుడేమో కృష్ణుడికి సేవ చేయించాలని చెప్పి మాయాదానం చెప్తున్నాడు, కృష్ణుడు ఏం చేస్తున్నాడు పాండవులకు సేవ చేయని చెప్పి ఆయన చెప్తున్నాడు. సరే లాస్ట్కి భగవంతుని యొక్క ఆజ్ఞ వచ్చింది ఆయనకి మాయాదానవునికి. భగవంతుని ఆజ్ఞ ఇచ్చాడు ఈ ప్రపంచంలో, అది కూడా చెప్తున్నాడు ఏ విధంగా ఉండాలంటే సభాభవనము మానవులు తర్వాత ఈ వాటిని ఏమంటారు శిల్ప నైపుణ్యాన్ని ఏమంటారు శిల్ప నైపుణ్యం మానవులకు సంబంధించి ఆర్కిటెక్చర్ అంటే ఏమంటారు తెలుగులో శిల్పం కదా, మానవులకు సంబంధించి అసురులకు సంబంధించి దేవతలకు సంబంధించి మూడు మిక్స్ అయి ఉండాలని చెప్పి చెప్పారనమాట. మూడు రకాలుగా కలిసినటువంటి సభాభవనాన్ని నిర్మించాలి. ఈ యొక్క భూప్రపంచం మీద ఇంకెవ్వరు కానీ భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ పూర్వం కానీ ఎవరు కూడా అంత గొప్ప సభాభవనాన్ని నిర్మించకూడదు అని చెప్పి ఆజ్ఞ చేస్తారన్నమాట. అంటే మూడు రకాలటువంటి శిల్పకళ అక్కడ ఉండాలి, దేవతలకు సంబంధించి, దానవులకు సంబంధించి, మనుషులకు సంబంధించి, మూడు శిల్పకళ నైపుణ్యాన్ని ఉపయోగించి ఒక సభాభవనాన్ని నిర్మించు అని చెప్పి చెప్తారన్నమాట. అది భవిష్యత్తులో ఎవరు నిర్మించకూడదు, భూమి మీద పూర్వం ఎవరు చేసిండకూడదు, అది శాశ్వతంగా కీర్తించబడుతూ ఉండాలని. హ్యాపీ అయిపోయాడు అనమాట ఇతను. ఒకరోజు మంచి శుభముహూర్తంలో అతను ఏం చేశాడంటే అందరికీ వైష్ణవులంతా పిలిపించాడనమాట. ఏదన్నా కార్యక్రమం చేసేటప్పుడు అది ఒక మంచి ఈవెన్ దానవుడైనా కానీ అతను చూడు ఎంతో గొప్పగా ప్రవర్తిస్తున్నాడు. వైష్ణవులంతా పిలిపించి బ్రాహ్మణులు పిలిపించి మంచి ఆహారాన్ని ఇచ్చాడు, వాళ్ళకి భోజనాన్ని పెట్టాడనమాట, దానం చేశాడు. ధర్మరాజు దగ్గర పర్మిషన్ తీసుకుని డ్రాయింగ్స్ అంతా వేశాడనమాట. మొదట అతను వెరీ క్వాలిఫైడ్ పర్సన్ అనమాట, వేసి చూపించాడనమాట. చూపించిన తర్వాత దానికి వస్తువులు కావాలి, మామూలుగా మట్టి రాయితో కట్టరు వాళ్ళు, అంత బంగారు వజ్రాలతో నిర్మించేది గోల్డ్ కూడా. ఇప్పుడేం చేశాడంటే ధర్మరాజు చెప్పాడనమాట, నేను హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ హిరణ్య శృంగ అనేటువంటి పర్వతాలు ఉన్నాయి, ఆ హిరణ్య శృంగ పర్వతాల దగ్గర ఇంతకుముందు ఒక దానవరాజు వృషపర్ణ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక ప్యాలెస్ ఉంది అక్కడ, ఆయన ఒక భవనం ఉంది వృషపర్ణ యొక్క భవనము హిరణ్య శృంగ పర్వతాల దగ్గర. ఆ యొక్క వృషపర్ణ యొక్క ఆయన ఎంతో యజ్ఞాలు యోగాలు చేసి ఎంతో దానం చేశాడు. అదేవిధంగా ఆయన భవనం ఉంది, అక్కడ అనంతమైనటువంటి సంపద ఉంది, ఆయన వదిలేసినటువంటి సంపద, దాన్ని తీసుకొని వస్తాను. అదే సమయంలో ఆ యొక్క భవనానికి పక్కన, వృషపర్ణి యొక్క భవనానికి పక్కన విందు సరస్సు ఉంది. ఆ సరస్సులో దేవదత్త శంఖము ఈ వృషపర్ణుడిది. అదేవిధంగా ఒక గద కూడా ఉంది, ఈ వృషపర్ణి గద. ఆ గద మామూలు గదలు లక్ష గదలు అవుతే ఇది ఒక దాంతో సమానం అన్నమాట. అంత శక్తివంతమైంది. దాన్ని భీముని కోసం తీసుకొని వస్తానని చెప్పి బయలుదేరిపోతాడు అనమాట. ఆ ప్రదేశము హిరణ్యశృంగ పర్వతాలు, వెరీ అదంతా బంగారుతో ఉన్నటువంటి పర్వతాలు, హిమాలయ తరతో వచ్చేటన్నమాట. అక్కడికి వెళ్తాడనమాట. వెళ్లి అన్ని రకాలటువంటి ఈ వృషపర్ణి యొక్క భవనంలో అన్ని జ్యువెల్స్ని తీసుకుంటాడు మాయాదానవుడు. తీసుకుని విందు సరస్సులే కూడా వెళ్తాడు. విందు సరస్సులోకి వెళ్లి లోపల గదను కూడా తీసుకుంటాడు, దేవదత్త శంఖాన్ని. ఇది వృషపర్ణికి సంబంధించింది. ఈ ప్రదేశంలోనే, ఈ హిరణ్యశృంగ పర్వతాల ప్రదేశంలోనే భగీరథుడు తపస్సు చేసింది గంగాదేవిని రప్పించడానికి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఇంద్రుడు, యాక్చువల్లీ ఇప్పుడున్నటువంటి ఇంద్రుని యొక్క పేరు వచ్చి పురంధరుడు, ఆయన పేరు యాక్చువల్లీ రాజు అతను. ఆయన 100 అశ్వమేధ యజ్ఞాలు అక్కడే చేశాడు. ఆయన ఇంద్రపదవి రావడానికి, ఎవరైనా కానీ ఇంద్రపదవి కావాలంటే 100 అశ్వమేధ యజ్ఞాలని చేయాలన్నమాట. అక్కడ 100 అశ్వమేధ యజ్ఞాలు చేశాడు. వెరీ ప్యూర్ ప్లేస్ అన్నమాట. అక్కడ ఈ గదని, ఈ దేవదత్త శంఖాన్ని, అనేక రకమైన వజ్రాలని, బంగారాన్ని తీసుకొని వస్తాడనమాట. తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు. చేసినప్పుడు చుట్టూ ఉండాలి కదా గాడ్స్, ఉండాలి రక్షణ. 8,000 మంది రాక్షసులను పెడతారనమాట. వాళ్ళ పేర్లు వచ్చి కింకర్లు. చుట్టూ ఉంటారు, ఎందుకంటే ఎవరన్నా వచ్చి డిస్టర్బ్ చేస్తారనేసి చుట్టూ 8,000 మంది రాక్షసుల్ని, వాళ్ళ పేర్లు కింకర్లు అనమాట. వీళ్ళంతా కూడా మాయాదానం. చూడు భగవంతుడు ఎంత కృపామయుడో, రాక్షసులను కూడా భక్తులకు సేవలు పెడుతున్నాడు అనమాట. ఈ కింకర్లు అంటే వాళ్ళు రాక్షసులు. వాళ్ళందరినీ ధర్మరాజు యొక్క, యుధిష్ఠిర మహారాజు యొక్క సేవలు పెడేసినారు. వాళ్ళు 8,000 మంది చుట్టూ గాడ్స్గా ఉన్నారనమాట, గదలంతా నిర్మించారనమాట. అది ఎట్లుందంటే ఎంతో ఇంకొక సూర్యుడు మాదిరి ఉందంట భవనం. మొత్తం 14 నెలలు కష్టపడ్డానంట మాయాధనుడు. 14 మంత్స్, 14 నెలలు. మాయాధనుడు లాంటి వాడు 14 నెలలు అంటే అది చాలా పెద్ద టైం అనమాట, చాలా పెద్ద టైం. 14 నెలలు అతను కష్టపడి ఒక్కొక్క స్తంభం కూడా వజ్రాలతో బంగారుతో నిర్మించాడంట. సడన్గా చూస్తే ఎవరైనా కానీ అగ్గి మాదిరి ఉంటుందంట అది. అంత తేజవంతంగా ఉంటుందన్నమాట, ఎంతో గంభీరంగా, ఎంతో తేజస్సుతో, ఎంతో అద్భుతంగా ఆ సభాభవనం అంతా కూడా. అతను చాకచక్యం, ఎంతో చాకచక్యంగా చేశాడు. ఎవరున్నా కానీ కొద్దిగా బుద్ధి లేని వాళ్ళు కానీ లోపలికి వెళ్తే, అంత తెలివైన వాళ్ళు కాకుండా దుర్యోధన లాంటి వాళ్ళు, నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. అదే జరిగింది. నీళ్లు ఉండవు అక్కడ, ఇతను పంచి పైకి పెట్టుకొని పోతున్నాడు అనమాట. అంటే నీళ్లున్నాయనేసి కాలు పెడితే నీళ్లుండవు. సభాభవనం మధ్యలోనే అతను ఏం చేశారంటే మంచి అద్భుతమైనటువంటి లోటస్ ఫ్లవర్స్ కూడా పెట్టాడనమాట, విత్ వాటర్, నీళ్లతో పాటు. అక్కడ హంసలు అంతా ఉన్నాయన్నమాట. అక్కడ సరే నీళ్లు లేవు కదా అని చెప్పి కాలు పెడితే ఏమవుతుంది, నీళ్లుంటాయి. పాపము ఇతనేమో దుర్యోధనుడు నవ్వుకుంటూ ఇట్లా అట్లా చేస్తూ వస్తున్నాడు, బట్ ఇక్కడ ఏమైంది, నీళ్లు ఉన్నాయనుకోని కాలు పెడితే నీళ్లు లేవు, ఇంకో చోట పోయినాడనమాట. నీళ్లు అదే విధంగా కనిపించింది, ఇక్కడ నీళ్లు ఉండగా చెప్పి కాలు పెట్టేశాడనమాట, ధమ్మని పడిపోయాడు. అది ఇక్కడ జరిగిందనమాట. ఈ విధంగా అతను ఒకరోజు ఈ 14 నెలల పాటు కష్టపడి అద్భుతమైనటువంటి మందిరాన్ని నిర్మించారనమాట. తర్వాత నిర్మించిన తర్వాత ధర్మరాజు పోయి చెప్పాడు. చెప్పిన తర్వాత ఒకరోజు మంచి ఆస్పిషియస్ డే, వెరీ ఆస్పిషియస్ డే, శుభముహూర్తంలో ధర్మరాజు 100,000 మంది బ్రాహ్మణులు పిలిచారనమాట. మన యొక్క శాస్త్రంలో మెన్షన్ చేసినారు ఎవరు ఎంతమంది కింకర్లు, వాళ్ళే కాపలా కాసిన వాళ్ళు, తర్వాత ఎంతమందిని బ్రాహ్మణులు పిలిచారు ఆయన భోజనానికి అని చెప్పి 100,000 మంది బ్రాహ్మణులు పిలిచి ధర్మరాజు భోజనం పెట్టారంట. ఆ రోజు పెట్టి అందరితో పాటు తన స్నేహితులతో, తన యొక్క బంధువులతో, తన సోదరులతో పాటు కృష్ణుని కూడా ఆహ్వానించాడు ఆయన. భగవంతుని కూడా ఆహ్వానించి సభలోకి ఎంటర్ అయినాడు అనమాట. ఎంటర్ అయ్యి ఆయన సింహాసనం మీద కూర్చున్నారనమాట. ఆ సమయంలో నారదముని వస్తాడనమాట అక్కడికి. ఈ మహేసభ ఓపెనింగ్ డే, ఓపెనింగ్ సెరమనీకి ఊహించుకోండి, ఏదన్నా మందిరానికి మనం చూస్తుంటాం, మనం చాలా హ్యాపీ అవుతాం. మన గొప్ప గొప్ప సన్యాసీస్, తర్వాత గొప్ప గొప్ప ఆచార్యులు వస్తే గనా ఇనాగ్రేషన్కి, నారదముని లాంటి వాళ్ళు రావడం ఇనాగ్రేషన్కి అది వెరీ గ్రేట్. అది ఈ మహేసభ ఇనాగ్రేషన్ డే ఎవరు వచ్చారు, నారదముని వచ్చారనమాట. ఆయన వచ్చిన తర్వాత అక్కడ ఆయన రాగానే యుధిష్ఠిర మహారాజు లేచి ఆయన సింహాసనం మీద నారదుని కూర్చుని పెట్టారనమాట. కూర్చుని పెట్టిన తర్వాత ఆయనకు అన్ని రకాలటువంటి సపరలు చేసి, తర్వాత వీళ్ళందరూ బ్రదర్స్ అంతా కూడా ఏం చేశారంటే నారద మునిని ఒక ప్రశ్న అడిగారనమాట. సభ కదా ఇప్పుడు, అద్భుతమైన సభ. ఓ నారదముని, మీరు ప్రపంచమంతా అన్ని లోకాలు తిరుగుతుంటారు, ఇటువంటి సభను మీరు ఎక్కడన్నా చూశారా అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు నారదముని చెప్తారనమాట, తప్పనిసరిగా ఈ భూమి మీద ఇది లేదు, అయితే మీకు ఉన్నత లోకాలు అనేటువంటి సభల గురించి చెప్తాను విను అని చెప్తారనమాట. ఈ ఉన్నత లోకాల సభలు అనే ముందుకి ఈ వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ధర్మరాజు, భీముడు, నకులుడు ఇంకా ముందుకు వస్తారనమాట తన యొక్క ఆసనాల నుంచి వినేదానికోసం. అప్పుడు చెప్తారనమాట, నా యొక్క తిరిగే విధానంలో, అంటే నేను తిరుగుతున్నప్పుడు ఇంద్రుని యొక్క సభావనం కూడా నేను చూశాను, దాన్ని పుష్కరమాలిని అని చెప్పి అంటారు. ఇంద్రుని యొక్క సభావనం పేరు పుష్కరమాలిని. ఈ సభాభవనాన్ని ఇంద్రుడే నిర్మించుకున్నాడు, ఆయన సొంతంగా నిర్మించుకున్నాడు. దాని యొక్క పొడుగు 150 యోజనాలు, వెడల్పు 100 యోజనాలు, హైటు 5 యోజనాలు. ఒక యోజనం ఎంత తెలుసా? 8 మైళ్ళు. దాని పొడుగు ఎంత? 150 యోజనాలు. మన భారతదేశం ఎంత పొడుగు? అది ఆల్మోస్ట్ ఇండియా అంత ఉంటుందన్నమాట, మోర్ దెన్ భారతవర్ష. వెరీ బిగ్ అనమాట ఇంద్రుని యొక్క ప్యాలెస్, అది సభాభవనం. హైటే 5 యోజనాలు ఉందంట, వెడల్పు 100 యోజనాలు. దాని లోపల వృద్ధాప్యం కానీ ఆకలి కానీ దప్పులు కానీ ఏముండవు. ఆ ఇంద్రుడు దాని మీదకి వచ్చినప్పుడు అందరూ కూడా, ఈ గంధర్వులు, తర్వాత అందరు దేవతలు, ఋషులు, అందరూ ఏం చేస్తారు, నాగులు, వీళ్ళంతా ఏం చేస్తుంటారు, ఆయన కీర్తిస్తూ ఉంటారనమాట. ఆయన యొక్క మనసు దగ్గరగా అది తిరుగుతూ ఉంటుందంట ఆ సభ కూడా. ఇంద్రుడు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా పోతారు. బ్యూటిఫుల్ ప్యాలెస్ అనమాట అది, ఇంద్రుని యొక్క సభాభవనం. అక్కడ హరిశ్చంద్రులు లాంటి గొప్ప గొప్ప రాజర్షులంతా కూడా అక్కడ నివసిస్తూ ఉంటారంట ధర్మరాజుకి నారదం చెప్తున్నారు. తర్వాత యముని యొక్క సమాభవనం గురించి చెప్తున్నారనమాట. దీన్ని విశ్వకర్మ నిర్మించాడు, ఇది 100 యోజనాల పొడవు. ఇది కూడా వెరీ గ్రేట్ పర్సనాలిటీ ఇంద్రుడు, యమధర్మరాజు. ఆయన పితృలోకాలకు అధిపతి, 100 యోజనాల పొడవు అది. దాన్ని విశ్వకర్మ నిర్మించాడు. అది ఈయన యమధర్మరాజు దాంట్లో కూర్చొని ఉంటాడు సంయమవనిపురంలో. అక్కడ పితృలోకంలో అందరూ కూడా గొప్ప గొప్ప ఈ యొక్క రాజులు, ముఖ్యంగా ఈ యొక్క నహుషకుడు, తర్వాత యయాతి, పాండురాజు కూడా చెప్తాడు ఆయన. పాండురాజు కూడా అక్కడ ఉండాలని చెప్తారనమాట. ఇటువంటి గొప్ప రాజులంతా కూడా ఆయన దగ్గర ఉంటారు. పితృలోకంలోటువంటి ఈ పితృలంతా కూడా యమధర్మరాజుని కీర్తిస్తూ ఉంటాడు. ఆయన అక్కడి నుంచే ఈ పాపులకి శిక్షణ విధిస్తూ పంపిస్తూ ఉంటారనమాట. తర్వాత వర్ణి యొక్క సభాభవనం, అది నీళ్ళల్లో ఉందంట, నీటి లోపల 100 యోజనాలు పొడవుతూ ఉందంట. అది కూడా దాన్ని నిర్మించిన కూడా విశ్వకర్మ. అది కూడా ఎంతో అద్భుతంగా అక్కడ ఈ వనుండి కూర్చొని ఉంటే అక్కడ ఈ నదులు, పర్సానిఫికేషన్ ఆఫ్ నదులంతా కూడా, నదుడు, తర్వాత పర్వతాలు, వీళ్ళంతా కూడా ఏం చేస్తుంటారు, స్వరూపంలో వచ్చి ఈ యొక్క వరుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. తర్వాత ఈ యొక్క కుబేరుని యొక్క సభాభవనం, అది ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుందంట. ఈ సభాభవనము స్వయంగా కుబేరుని నిర్మించుకున్నాడంట. అది కూడా 100 యోజనాల విస్తీర్ణంతో ఉంటుంది. అప్పుడప్పుడు ఈ సభలోకి సాక్షాత్తు మహాదేవుడు వస్తూ ఉంటాడంట, శివుడు. ఈ కుబేరుడు తన యొక్క 1000 మంది పత్నులతో, కుబేరునికి భార్యలు ఎంతమంది? 1000. 1000 మంది భార్యలతో ఆయన ఆశీన్ అయి ఉంటారనమాట. అది ఆకాశానికి వేలదేయబడుతుందనమాట. అది ప్యాలెస్ లో లేదు, అది ఆకాశం మీద ఉంటుందంట. అది ఎక్కడికి వాళ్ళ ప్రయాణం చేస్తుంది కుబేరుని యొక్క సభాభవనం. వీటినంతా వివరిస్తూ తర్వాత చెప్తారనమాట. ఇవంతా కూడా ఒక ఎత్తైతే ఈ బ్రహ్మ యొక్క సభ, దాన్ని ఎట్లని చెప్పి వర్ణించలేం. ఇప్పుడు మనం ఇంతకుముందు వర్ణించాం కదా 100 యోజనాల పొడవు, 100 యోజనాల వెడల్పు అనేసి, బట్ బ్రహ్మ యొక్క సభాభవనాన్ని వర్ణించలేమంట. నారదు ముందు చెప్తున్నాడు దాన్ని మనం ఇట్లుంది అని చెప్తే గనా అది వేరే వేరేకంగా మారిపోతుంది అనమాట. అది టోటలీ చాలా ధిమ్మమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. ఒకసారి ఆయన చెప్తుంటాడు ఏ విధంగా చూశాడనేసి నారదముని ఆ యొక్క సభాభవనాన్ని. ఒకసారి నారదముని ఈ భూమి మీద వెళ్తున్నప్పుడు ఇక ఆదిత్యుడు, సూర్యుడు, ఆయన మానవ రూపాన్ని దాల్చి పోతున్నాడంట భూమి మీద ఏమున్నాయో ఇంపార్టెంట్ చూద్దామనేసి. అప్పుడు ఆదిత్యుని అడిగాడంట నారదముని, ఆదిత్య ఏం చూస్తున్నావు నువ్వు, అద్భుతమైన విషయాలు ఏమున్నాయి? అద్భుతమైన విషయాలంటే ఆయన బ్రహ్మ యొక్క సభాభవనాన్ని గురించి చెప్పాడంట ఆదిత్యుడు, సూర్యుడు. అప్పుడు నారదముని నేను కూడా చూడాలని చెప్పాడంట. నువ్వు చూడాలంటే బ్రహ్మ వ్రతాన్ని చేయాలి నువ్వు 100 సంవత్సరాల పాటు అని చెప్పి చెప్పాడనమాట. 100 సంవత్సరాల పాటు నారదముని ఏం చేస్తా అంటే బ్రహ్మవ్రతాన్ని చేస్తారు హిమాలయాల దగ్గర. అప్పుడు సూర్యుడు నేరుగా తీసుకెళ్తాడు. సూర్యుడు తీసుకెళ్తే అది ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ సభాభవనము శాశ్వతంగా ఉంది, ఎంతో దేదీప్యమానంగా ఉంది. అక్కడంతా కూడా ఈ వేదాలు స్వరూపంతో ఈ బ్రహ్మదేవుని కీర్తిస్తూ ఉన్నాయంట. మరీచి, తర్వాత వశిష్ఠ లాంటి గొప్ప గొప్ప ఋషులంతా కూడా అక్కడ ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు. ఈ యొక్క భూమి, అగ్ని, వాయువు, జలము, ఈ ఇవంతా ఉన్నాయి కదా, ఈ గ్రాస్ ఎలిమెంట్స్, సూక్ష్మ స్థూల యొక్క శక్తులంతా కూడా ఈ యొక్క బ్రహ్మదేవుని పూజిస్తూ ఉన్నాయన్నమాట. ఈ సభాభవనము వర్ణించడానికి లేదని చెప్తున్నారు ఆయన. దీన్ని ఈ విధంగా వర్ణిస్తే అది ఇంకో విధంగా మారిపోతుంది అనమాట. అది ఆల్మోస్ట్ శాశ్వతమైనటువంటి సభాభవనము. అక్కడ వేదాలు తన స్వరూపంతో ఈ యొక్క బ్రహ్మదేవుని కీర్తిస్తూ ఉంటాయి. అందరు దేవతలు ఈ ఉన్నటువంటి లోకపాలులు వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క బ్రహ్మదేవుని కీర్తిస్తూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటిది ఈ సభాభవనము అని చెప్పి చెప్తున్నాం. ఈ భవనాలంతా విన్న తర్వాత ఈ మహేసభ ఎంత చిన్నదని చెప్పి వీళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఎవరికి? ఈ పాండవులకి. తర్వాత ఇంకా మనం ఇంతకుముందు చర్చించినట్లు ఇవి ఈ లోకపాలుల యొక్క సభాభవనాలు. తర్వాత కృష్ణ భగవానుడు ఇక్కడ ఉన్నప్పుడు, ఆయన ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు, ఆయన లీలలు జరిపేటప్పుడు మథురలో ఆయన మొదట తన యొక్క రాజధాని ఉంటుంది. ఈ జరాసంధుడు, కాళేవుడు, యవనుడు వాళ్ళు ఒకసారిగా దండయాత్ర చేసినప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే ఈ మథుర వాసులందరినీ కూడా ద్వారకకి మారుస్తారనమాట. ఒక రోజు, ఒక రాత్రిలోనే విశ్వకర్మను పిలిపించి, ఓన్లీ వన్ నైట్, ఒక రాత్రి మాత్రమే మొత్తం ఈ ద్వారకా నగరాన్ని నిర్మిస్తారనమాట. ఒక రాత్రి సమయంలో నిర్మించేస్తారు విశ్వకర్మ. భగవంతుడు ఈ యొక్క ఈ నగరాన్ని నిర్మిస్తున్నారని చెప్పి తెలిసి అందరు దేవతలు కూడా వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కానుకల్ని ఇస్తారనమాట కృష్ణుడికి. ఇక్కడ సుధర్మ అనేటువంటి సభను కూడా దేవతలు దేవలోకం నుంచి ఇచ్చిస్తారనమాట ఈ ద్వారకా నగరానికి. ఈ సుధర్మ అనేటువంటి ఈ యొక్క సభాభవనము, కృష్ణుడి యొక్క సభాభవనము, దీన్ని దేవతలు దేవలోకం నుంచి తీసుకొచ్చి ఆ ద్వారకలో పెడతారనమాట. దీంట్లో కూడా అదే విధంగా ఎవరైతే లోపలికి వెళ్తారో, ఆ చర్చలో పాల్గొంటారో ఈ సుధర్మ సభాభవనంలో, వాళ్ళకి ఎటువంటి ఆకలి కాని దప్పికి కానీ ఉండదు. వాళ్ళ వృద్ధాప్యం యొక్క ప్రభావం అనేది అక్కడ ఉందన్నమాట. అక్కడ కృష్ణ భగవాన్ ఉంటాడు, ముఖ్యంగా ఉగ్రసేన మహారాజు కూడా ఉంటాడనమాట. దాంట్లో ఆ సభాభవనంలో ఉగ్రసేన మహారాజు ఉంటారు. ఉగ్రసేన మహారాజుకి ఇక శ్రీమద్ భాగవతం వివరిస్తుంది ఆయన యొక్క మొత్తము ఆయనకుండేటువంటి అంగరక్షకులు అంటే బాడీ గార్డ్స్. ఉగ్రసేన మహారాజుకి శ్రీమద్ భాగవతులు చెప్తున్నారు 10 లక్షల కోట్ల మంది ఉంటారంట ఒక ఉగ్రసేన మహారాజుకి ఉండేటువంటి అంగరక్షకులు. ఆ సభాభవనంలో ఉండేటువంటి అంగరక్షకులు అంటే ఊహించుకోండి ఎంతమంది, ఎంత పెద్ద సభాభవనం అది. అదే సమయంలో కృష్ణ భగవాన్ యొక్క కుటుంబం కూడా చాలా పెద్దది. 16,000 మంది భగవంతునికి పత్నులు, వాళ్ళకి ఒక్కొక్కరికి 10 మంది పుత్రులు. అంటే ఎంతమంది పుత్రులు? 1,60,00,000 మంది, 1 crore 60 lakhs, 10 times into 10 times. తర్వాత వీళ్ళకి ఓన్లీ మళ్ళీ ఒక్కొక్కరికి 10 members. అంటే ఈ 16,000 మందికి 10 మంది పుత్రులు అవుతే ఆ 10 మంది పుత్రులకి ఒక్కొక్కరికి మళ్ళీ 10 members అనమాట. కొన్ని కోట్ల మంది ఓన్లీ పుత్రులు, పౌత్రులు ఉన్నారనమాట. వీళ్ళకి చదువు చెప్పేదానికి ఆచార్యుల్ని 3,88,00,000 మందిని పెట్టారంట, ఓన్లీ టీచర్స్ని. 3 crores 88 lakhs పీపుల్ ఓన్లీ చదువు చెప్పేదానికి. సుఖదేవ గోస్వామి చెప్తున్నారంట, నేను ఆథరైజ్డ్ పర్సన్ నుంచి విన్నానని చెప్పి చెప్తున్నాడు సుఖదేవ గోస్వామి భాగవతంలో. ప్రభుపాదారు చెప్తున్నారు కృష్ణ బుక్ లో, నేను ప్రామాణికమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి విన్నానంటే ఎవరైతే దాన్ని చూశారో వాళ్ళ దగ్గర నుంచి విన్నారంట సుఖదేవ గోస్వామి. 3,88,00,000 మంది టీచర్స్ ఉన్నారంట యూదు వంశంలో ఉండేటువంటి వాళ్ళకి విధ చెప్పారంట. ఆల్మోస్ట్ కృష్ణుని యొక్క దీంట్లో మొదట ప్రద్యుమ్నుడు, వీళ్ళంతా కూడా మహారథీస్ వాళ్ళు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. అనిరుద్ధుడే కృష్ణ బుక్ లో ప్రభుపాదం వివరిస్తున్నాడు, ఒక అనిరుద్ధుడు 10,000 మంది ఏనుగులతో పోరాడగలిగే శక్తి ఉందని ఆయనకి. ఒక అనిరుద్ధునికి ఒక్కడే, ఆయన ఒక్కడే 10,000 ఏనుగులతో పోరాడే శక్తి, అంత శక్తివంతమైంది ఈ యొక్క యదువంశము. ఆ సభాభవనంలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క యదువంశం వాళ్ళంతా కూడా ఈ సుధర్మ సభాభవనంలో వాళ్ళు భగవంతునికి సేవ చేస్తున్నారు. రోజు కూడా ఏం చేసేవాడు భగవంతుడు 16,000 భవనాల నుంచి బయట వచ్చి మళ్ళీ ఒకటిగా అయిపోవాడు అనమాట. ఆయన ఒకరిగా మారి సభలోకి వెళ్ళాడు అనమాట. ఈ ఆయనతో పాటు దారుకుడు ఉండేవాడు, తర్వాత ఉద్ధవుడు కూడా వెళ్ళేవాడు అనమాట. ఎక్కువగా అక్రూర ఉద్ధవుడు ఎప్పుడు ఉండేవాడు, రథం మీద లోపలికి వెళ్ళేవాడు అనమాట. వాళ్ళు ఎక్కువగా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, సభలో అంతా కూడా చాలా ఆనందంగా ఉండేవాళ్ళు అనమాట. అది సుధర్మన. ఇంకా మనకి ఇంకొక రహస్యమైంది, వెరీ వెరీ సీక్రెట్ అనమాట. మనం అన్ని సభవనం గురించి చర్చించాం, వేరే వేరే లోకాల గురించి, వేరే దీని గురించి. ఇక్కడ కూడా ఒక పెద్ద సభాభవనం ఉందన్నమాట తిరుమలలో కూడా. అది వెరీ కాన్ఫిడెన్షియల్ ప్లేస్ టైం అనమాట. త్రేతాయుగంలో ఏం జరిగిందంటే అది రహస్యమైంది, చాలా మంది తెలియదు దాని గురించి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఇక్కడికి వస్తాడు. ఇదే రూట్లో శ్రీరంక ఇక్కడే కదా ఉండేది, తమిళనాడు మనం వెళ్తే కన్నా దాటుకునేది, ఈ రూట్లోనే వెళ్ళాలి. ఆయన ఇక దండకారం నుంచి ఇట్లా వచ్చేటప్పుడు ఆ సమయంలో అంజనాదేవి హనుమాన్ యొక్క తల్లి పైన ఉండిందనమాట. శ్రీరామచంద్రుడు వస్తున్నా అని తెలిసి ఆమె కిందికి వస్తుంది ఇక్కడికి. వచ్చి శ్రీరామచంద్రుని రిక్వెస్ట్ చేసుకుంటుంది, ఓ రామా నువ్వు వచ్చి నువ్వు ఆతిథ్యం తీసుకోవాలి, నాకు ఆతిథ్యం తిరుమలకు వచ్చాయని. అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తాడు, అమ్మా ఇప్పటికే సమయం అయిపోయింది, రావణుడు టైం పెట్టినాడు ఎవరికి, సీతాదేవికి, నేను వెళ్ళి యుద్ధం చేసేసి తిరుగు ప్రయాణంలో నీ దగ్గరికి వచ్చి ఆతిథ్యం తీసుకుంటాను అంటాడు అంజనాదేవికి. అయితే హనుమంతుడు కూడా పక్కనే ఉన్నాడు తల్లి కోరిక కాబట్టి శ్రీరామచంద్రుని రిక్వెస్ట్ చేసుకుంటాడు ఆయన, ఓ రామ ఇప్పుడు ఆల్రెడీ సాయంత్రం, వాళ్ళు సాయంత్రం సమయంలో వచ్చారు ఇక్కడికి ఈ ప్రదేశానికి. ఇది సేమ్ ప్లేస్, మనం ఉన్నాము ఈ ప్లేస్ అనుకోండి, ఇదే ప్లేస్, ఇది పర్వత శిఖరం కదా, ఇక్కడే. ఇక్కడికి వచ్చినప్పుడు హనుమంతుడు చెప్తారనమాట శ్రీరామునికి, ఓ రామ ఇప్పుడు సందేశం, మనం ఎట్లా విశ్రాంతి తీసుకోవాలి, తిరుమల పైకి వెళ్తే విశ్రాంతి తీసుకుంటాం అని చెప్తారు. ఆమె ఆతిథ్యం సరిపోతుంది, మళ్ళీ తెల్లవారితో వెళ్ళిపోదాం అంటారు. ఓకే బయలుదేరతారనమాట. శ్రీరామచంద్రుడు, అంగదుడు, హనుమాన్ అందరూ వెళ్తారు. ఆ పుష్కరిని బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. రకరకాల సాధువులు, కొంతమంది కళ్ళు మూసుకొని, కొంతమంది తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేస్తున్నారు, కొంతమంది పుష్కరిలో కూర్చొని తపస్సు చేస్తున్నారు. పుష్కరిని బయటంతా కూడా ఎంతో అద్భుతమైనటువంటి వృక్షాలు, ఫలాలు, పర్ణ కుటీరాలు, ఎంతో బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. జాబాలముని కూడా ఉన్నాడు అక్కడ. జాబాలముని ఆయన ఆహ్వానించాడు శ్రీరామచంద్రుడిని. ఆహ్వానించిన తర్వాత శ్రీరామచంద్రుడికి ఆమె సేవ చేస్తుంది అంజనాదేవి, హనుమాన్ యొక్క తల్లి. ఈ హనుమంతుడు కొంతమంది వానరులు ఏం చేస్తారంటే ఏముందో చూస్తాం తిరుమల పర్వతం మీద అని చెప్పి కొంచెం పక్కకి వెళ్లారనమాట. వెతుక్కుంటూ అట్లా ఆ యొక్క పర్వతం యొక్క సౌందర్యాన్ని చూస్తూ వెళ్లారనమాట. వెళ్తే అక్కడ ఒక వాళ్ళకి ఒక గుహ కనిపించింది, బ్యూటిఫుల్గా ఉంది గుహ. దాంట్లోకి ఎంటర్ అయిపోయినారనమాట వాళ్ళు, లోపలికి వెళ్ళిపోయినారు. లోపలికి పోయి ఉంది, కొద్ది దూరం చీకటి ఉంది, కొంచెం లోపలికి వెళ్తే దేదీప్యమానంగా కాంతి ఉందన్నమాట. లోపలికి వెళ్లారు వాళ్ళు. ఇంకా లోపలికి వెళ్తే అద్భుతమైనటువంటి కాంతి, అద్భుతమైనటువంటి ఒక పెద్ద సభ, ఒక పెద్ద విమానం, ప్యాలెస్ భవనం, అద్భుతమైనటువంటి స్తంభాలతో, వజ్ర వైడూర్యాలతో, చింతామణులతో ఉన్నటువంటి ఒక పెద్ద ఒక రాజప్రసాదం ఉందన్నమాట. విమానం అంటారు కదా, విమానం భవనం, రాజభవనం మందిరం. దాంట్లో శంకు చక్ర గదాపద్మాలతో ఎంతో మంది విష్ణుదూతులు అక్కడ నివసిస్తూ ఉన్నారన్నమాట, తిరుగుతూ ఉన్నారన్నమాట. ఏదో దేదీప్యమానంగా ఉంది అక్కడంతా కూడా, ఒక పెద్ద నగరం మాదిరి ఉందన్నమాట అక్కడ ఆ గుహ లోపల. వీళ్ళు వెళ్తూ ఉంటేనే అక్కడున్నటువంటి వాళ్ళు చెప్తారనమాట, ఆ శంకు చక్ర గదాపద్మాలు విష్ణుదూతులంతా కూడా ఈయనకి చెప్తారు హనుమంతునికి, మీరు ఇంత దూరం వచ్చిందే చాలు మీకు, ఇంక దీనికి లోపలికి మీరు రాకూడదు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. తర్వాత వీళ్ళు ఆశ్చర్యం అయిపోతుంది వీళ్ళకి ఇదేంది అని చెప్పి బయట వస్తారనమాట. బయట వచ్చిన తర్వాత ఈ అంగదునికి వాళ్ళకందరికీ చెప్తారు, మేము గుహలోకి వెళ్ళాము, అక్కడ పెద్ద మందిరం ఉంది, అక్కడంతా కూడా విష్ణుదూతులంతా ఉన్నారు, దేదీప్యమానంగా ఉంది అని చెప్తారనమాట. ఈ అంగదుడు వాళ్ళంతా అక్కడికి తిరిగి వెళ్తారు. వెళ్ళేటప్పుడు కనిపించడు అక్కడ, ఆ గుహ కనిపించదు అనమాట. వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అప్పుడు జబాలమని వస్తారనమాట అక్కడికి. వచ్చి అడుగుతారు ఏమైంది ఏమంటే, మేము వెళ్ళాము ఆ గుహలోకి వెళ్ళాము, మేము చూసాము అద్భుతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక మందిరాన్ని, అక్కడ ఎంతో మంది విష్ణుదూతులు ఉన్నారు, దేదీప్యమానంగా ఉంది, మళ్ళీ మేము వచ్చామని మాకు కనిపించలేదు అంటారు. అప్పుడు జబాలమని చెప్తాడు, ఇక్కడ శాశ్వతంగా దీన్ని వైకుంఠ గుహ అని చెప్పి అంటారు, భగవంతుని యొక్క శ్రీనివాసుని యొక్క వైకుంఠం నుంచి వచ్చినటువంటి మందిరం, ఈ సభాభవనం, ఆయన మందిరం పవిత్రాత్మలు ఉన్నప్పుడు సత్యయుగంలో అట్లా లోకాలు అట్లా యుగాల్లో అది బయట వచ్చి ఈ గుహలో నుంచి అందరికీ దర్శనమిస్తుంది. ఈ పాపజీవులు ఎక్కువైనప్పుడు, తర్వాత జనసాంద్రం ఎక్కువైనప్పుడు ఈ సభావనము ఆయన శాశ్వత అనుచరులంతా కూడా గుహలోకి వెళ్ళిపోతారు. ఈ గుహలో శాశ్వతంగా ఉంటారు వాళ్ళు. మళ్ళీ ఈ పుణ్యాత్మలు సత్యయుగం ప్రారంభమైనప్పుడు మళ్ళీ ఆ గుహలో నుంచి వాళ్ళు బయట వచ్చి ఆ భవనం కూడా బయట వచ్చి భగవంతునికి సేవ చేస్తూ ఉంటారు అని చెప్తారు. కాబట్టి ఇప్పటికి కూడా ఈ పురాణాల్లో, పద్మ పురాణంలో అంతా వెంకటేశ్వర మహత్యంలో ఈ వైకుంఠ గుహ గురించి వివరించినారనమాట. ఈ గుహ లోపల అది అందరికి కనిపించదు, జస్ట్ హనుమాన్ లాంటి భక్తులకు మాత్రం కనిపిస్తుంది. శాశ్వతంగా ఉండేటువంటి శ్రీనివాసుని యొక్క మందిరం ఉందన్నమాట. ఆయన అనుచరులతో, ఆయన పరివారంతో, వాళ్ళందరూ కూడా ఈ కలియుగ ప్రభావం ఉన్నంత వరకు వాళ్ళ లోపల ఉంటారు గుహలో ఆ మందిరంతో పాటు. కలియుగ ప్రభావం పోయిన తర్వాత, ఈ పాపులంతా వెళ్లిన తర్వాత ఆ సభాభవంతో పాటు వాళ్ళు బయట వచ్చి భగవంతునికి సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి మన దగ్గరే ఉందన్నమాట అద్భుతమైనటువంటి వైకుంఠ గుహ, వైకుంఠం నుంచి వచ్చినటువంటి మందిరం, అద్భుతమైన మందిరం ఇది. త్రేతాయుగంలో జరిగిందనమాట. ఈ విధంగా మనం ఇక్కడే ఇంతకుముందు చర్చించినట్లు ఈ భౌతిక ప్రపంచంలోనే ఇది అంతే ఆధ్యాత్మికనుకో, భగవంతుని యొక్క సుధర్మ సభ గాని, శ్రీనివాసుని యొక్క వైకుంఠ గుహలో ఉన్నటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి విమానము, మందిరం గాని, అవంతా స్పిరిచువల్ గా వచ్చినటువంటివి, ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చినటువంటివి అవి. అదేవిధంగా ఇంకొక చోట కూడా వివరిస్తున్నారు, శ్రీనివాసుడు బాలాజీ ఈ దేవతలకి తన స్వరూపంలో కనిపిస్తాడంట. ఆయన మానవులకు మాత్రమే విగ్రహంగా కనిపిస్తాడు. ఆయన అంటే మనం చూసేటువంటి శక్తి లేదు కాబట్టి ఆయన శంకుచక్ర గదా పద్మాలతో తన యొక్క సచ్చిదానంద స్వరూపంతో దేవతలకు దర్శనమిస్తాడనమాట, దేదీప్యమైనటువంటి కాంతితో. మానవులు మనం శుద్ధ ఆత్మలం కాదు కాబట్టి, హృదయం ఎంతో అపవిత్రంగా ఉంది కాబట్టి మనకు భగవంతుడు విగ్రహ రూపంలో, ఆయన అదే రూపం స్వరూపమే విగ్రహంగా మనం ఆయన్ని దర్శిస్తామన్నమాట. ఎవరైతే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క చేతో దర్పణ మార్జనం భవమహ దవాగ్ని చిత్తం అనేటువంటి దర్పాన్ని క్లీన్ చేసుకుంటారు భగవంతుని యొక్క నామ సంకీర్తనం ద్వారా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, వాళ్ళకి అద్భుతంగా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి స్వరూపము రివీల్ అవుతుందన్నమాట. అందుకే అన్నమాచార్యులు వాళ్ళంతా అన్నమాచార్య చూస్తున్నాడు, చూడండి 10,000 ఉన్నటువంటి అనంతశేషుడు ఉన్నాడని చెప్పి చెప్తున్నాడు ఆయన పాటల్లో. మనకేం కనిపించదు అది, మనకేం కనిపించదు, అక్కడ వేరే ఏదేదో కనిపిస్తుంది అనమాట. అంటే మనం చూసేటువంటి అన్నమాచార్య గొప్ప భక్తుడు కాబట్టి, ఆయన పవిత్ర శుద్ధాత్మ కాబట్టి, హృదయం అంతా కూడా ప్యూర్ కాబట్టి ఆయన చూడగలిగినాడు అనమాట. ఒకసారి వాదిరాజులు వారని చెప్పి ఉడిపి నుంచి వస్తాడు ఆయన ఇక్కడికి. ఆయన చాలా గ్రేట్ డివోటి, ఆయన ఆఫరింగ్ నైవేద్యం పెడితే హైగ్రీవుడు వచ్చి తినేవాడు అనమాట. తిరుమలకి వస్తాడు, ఇక్కడికి వస్తాడు. తిరుపతికి వచ్చిన తర్వాత ఆయన పైకి పోడు అనమాట. అప్పుడు ఇంత సౌకర్యాలు అంతా లేవు, కిందనే ఉంటాడు ఆయన. అప్పుడు భగవంతుడు అక్కడి నుంచి పిలుస్తారనమాట, ఏ వాదిరాజా ఎందుకు రాలేదు నువ్వు పైకి దర్శనానికి అని చెప్పి. నేను రాలేను అడవి అక్కడంతా, నేను అడవిలో ఎక్కడొచ్చేది అంత పులులు అడవి ఎట్లొచ్చేది అంటాడనమాట. లేదు లేదు, అద్భుతమైన భవనం ఉంది ఇక్కడ వైకుంఠం ఇది అంటే నాకు చూపించు అంటాడు. భగవంతుడు ఏం చేస్తాడంటే ఆయన పైకి లిఫ్ట్ చేస్తాడనమాట, ఆయన యొక్క శక్తితో పైకి ఆకాశం పై నుంచి చూపిస్తారనమాట. చూస్తే అక్కడ ఎంతో దివ్యమైనటువంటి భవనము, సభాభవనము, అద్భుతమైన ప్యాలెస్, శంకుచక్ర గదాపద్మాలతో తన యొక్క శాశ్వతమైన సేవకులు అద్భుతంగా ఆయన సేవ చేస్తూ అద్భుతమైన వైకుంఠం అంతా కనిపిస్తున్నాడు వాదిరాజుకి. ఓ నిజమే ఇది వైకుంఠం అని చెప్పి మళ్ళీ కిందకి పెడితే ఆయన నచ్చుకుంటూ వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వస్తారనమాట. అంటే మనకి ఈ భౌతికమైన నేత్రాలతో మనం అన్ని కూడా చూడలేమన్నమాట భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఈ యొక్క రూపాన్ని కానీ, ఆయన యొక్క ధామాన్ని కూడా. ధామం కూడా ఎంతో శక్తివంతమైంది, భౌతికమైనటువంటి ప్రదేశం కాదది, అది శాశ్వతమైంది అనమాట. కాబట్టి మనకి ఇక్కడ శిష్య రాధాగోవింద్ ఉన్నారు, అశ్వశక్తులు ఉన్నారు, వైకుంఠం గోలోకం, అది వైకుంఠము అవో వైకుంఠ గోలోక. చింతామణి ప్రకర సద్మస్సు కల్ప వృక్ష, చింతామణితో ఉన్నటువంటిది అక్కడ మట్టి ఉండదు, మట్టి అంతా కూడా చింతామణులు అనమాట. గోలోకంలో మన్ను అనేది ఉండదు, ధూళి అనేది ఉండదు, మొత్తం చింతామణులు. ఒక్కొక్క వృక్షం ఏ విధంగా ఉంటుంది, కల్పవృక్షం. సాధారణ వృక్షాలు ఉండవు, అన్ని వృక్షాలు కూడా కల్పవృక్షాలే. అటువంటి ధామంలో మనం ఉన్నాము. కాబట్టి మనం బెస్ట్ పని ఏమంటే, మనం ఫస్ట్ చేయాల్సింది ప్రతి ఒక్కరూ మన హృదయాన్ని క్లీన్ చేసుకోవడం, చేతో దర్పణ మార్జనం. దీన్ని శుభ్రపరచుకున్నట్లయితే మనకు భగవంతుని యొక్క, ఆయన యొక్క శాశ్వత ధామం మనకి వ్యక్తమవుతుంది, ఆయన మనకు వ్యక్తమవుతాడు, ఆయన యొక్క లీలలు కూడా మనకు వ్యక్తమవుతాయి. అట్లా లేకపోతే దుర్యోధను మాదిరి మనం ఫాల్ డౌన్ అయిపోవాలన్నమాట. మనం కానీ ఈ యొక్క హృదయాన్ని శుభ్రపరచుకోలేదనుకో, మనకి దుర్యోధను మాదిరి ఏ విధంగా దుర్యోధను నీళ్ళలో పడి అవమానితుడయ్యాడో అట్లా భౌతిక ప్రపంచంలో పడి మనము దుఃఖించాల్సి వస్తుంది. బెస్ట్ మెథడ్ వచ్చి హరినామ సంకీర్తన, గోవిందనామ సంకీర్తన. అందుకే ఆచార్యులు అంతా కూడా గొప్ప గొప్ప ఆచార్యులు, రామాంజనాచార్య, మధ్వాచార్య, వీళ్ళంతా కూడా చైతన్య మహాప్రభుకి హెల్ప్ చేయడానికి వచ్చారు. ముందుగా మామూలుగా ఎవరన్నా రాజు వస్తూ ఉన్నట్లయితే గనా ముందు ఆయన అనుచరులంతా ప్రిపేర్ చేస్తారు రాజు రావడానికి. అట్లా వీళ్ళందరూ కూడా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన యజ్ఞానికి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేశారు జనాల్ని. అందరూ ఆచార్యులంతా వచ్చి చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమము జరగడానికి హరినామ సంకీర్తన. కాబట్టి మనకు మంచి అవకాశం భగవంతుని యొక్క నామాన్ని కీర్తించడానికి. అది కూడా ధామంలో ఉన్నాం మనం, ఇక పవిత్రమైనటువంటి వైకుంఠ ధామంలో ఉన్నాం మనం. కాబట్టి అందరూ కూడా తీవ్రంగా హరినామ సంకీర్తన చేసినట్లయితే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, భగవంతుని అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు.
జనరల్ గా ఆకాశం అని అంటే అంటే ఇప్పుడు కృష్ణుడు కంసుడు వచ్చేసి దేవతి వసుదేవుని మ్యారేజ్ తర్వాత తీసుకుని వెళ్తుంటే ఆకాశవాణి వాయిస్ ఇస్తుంది. సో జనరల్ గా ఆకాశవాణి అంటే దేవతలు మనకు మానవులకు చెప్తున్నారు అని చెప్పేసి అనుకుంటాను. ఇక్కడ అర్జునుడు కృష్ణార్జునులు ఈ కాండవ వన దహనంలో దేవతలతోనే యుద్ధం చేస్తున్నారు, వాళ్ళకి కూడా ఆకాశవాణి వస్తుంది. సో వాట్ ఈస్ ఆకాశవాణి, ఎవరు యాక్చువల్గా
ఇక్కడ? ఇప్పుడు మనకు స్వర్గలోకాలు వచ్చి ఇంద్రలోకాలు, ఇంద్రునికి స్వర్గలోకం వచ్చి బ్రహ్మలోకము, బ్రహ్మలోకానికి ఉన్నతమైన లోకం వచ్చి వైకుంఠలోకం, మనకు ఆకాశవాణి వచ్చి స్వర్గలోకవాసులు, స్వర్గలోకవాసులకి ఆకాశవాణి వచ్చి బ్రహ్మలోకవాసులు. క్లియర్ అయింది? ఇప్పుడు బ్రహ్మ దగ్గర నుంచి బ్రహ్మలోకం నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అనమాట, సుపీరియర్ స్టాండర్డ్. బ్రహ్మలోకం వాళ్ళు కూడా ఆకాశవాణి ఉంటుంది, వైకుంఠం నుంచి వస్తుంది అనమాట. అది అర్థమైంది కదా క్లియర్గా? అంటే మీకు ప్రశ్న అర్థమైంది కదా? ఇప్పుడు మనకు ఆకాశవాణి దేవతల నుంచి వస్తుంది, దేవతలకు ఆకాశవాణి ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళకంటే. ఇప్పుడు ఈవెన్ ఇంద్రుడు ఇంద్ర వీళ్ళంతా కూడా ఈ బ్రహ్మలోకానికి వెళ్ళడానికి లేదు. బ్రహ్మలోక వాసులకి జీవితకాలం వేరే, బ్రహ్మలోక వాసులకు ఒక రోజుకి 14 మంది ఇంద్రులు వచ్చి వెళ్ళిపోతారు, చచ్చిపోతారు ఒక రోజుకే. అంటే ఒక మన్వంతరం సారీ ఒక కల్పానికి 14 మంది మనువులు, ఒక కల్పం అంటే ఒక రోజు ఆఫ్ బ్రహ్మ, వన్ డే ఆఫ్ బ్రహ్మ వచ్చి 14 మనుస్, 14 మంది మనువులు. ఒక మనువు కాలం 71 చతుర్యుగాలు, 71 చతుర్యుగాలు ఒక మనువు కాలం. అంటే ఒక రోజు బ్రహ్మ అంటే బ్రహ్మతో పాటు బ్రహ్మలోక వాసులు కూడా అదే జీవితకాలం. కాబట్టి ఇంద్రుడు కూడా కోరుకునేది ఏమంటే వైకుంఠం కానీ బ్రహ్మలోకం కానీ కోరుకుంటూ ఉంటాడు అనమాట. ఇంద్రునికి ఇంద్రలోకం ఉన్నటువంటి స్వర్గలోకం ఏదంటే బ్రహ్మలోకం, వాళ్ళకు వచ్చేటువంటి ఆకాశవాణి అంటే అక్కడి నుంచి వస్తుంటుంది అనమాట, తపోలోకం నుంచి లేదంటే బ్రహ్మలోకం నుంచి వస్తుంది.
ఇంద్రుడు పుత్రుడు కదా. సో ఇక్కడ అర్జునుడు ఇంద్రుడి పైన ఫైట్ చేస్తున్నాడు ఈ కాండవాణి.
ఇదే క్షత్రియుని యొక్క ధర్మం. ఈ క్షత్రియుని యొక్క ధర్మం ఎట్లుంటుందంటే వాళ్ళ తండ్రిని ఎంత చూరు అనమాట, ధర్మం వచ్చినప్పుడు యుద్ధం చేస్తారు. అదే భగవద్గీత మొత్తం సారాంశం అదే అనమాట. అదేవిధంగా ఈ క్షత్రియ యొక్క ధర్మాలు ఈ విధంగా ఏ విధంగా ఉండేదంటే ఇంతకుముందు యుగాల్లో వాళ్ళు ధర్మం వచ్చినప్పుడు ఇంద్రుడు ఏం చేస్తున్నాడు, అతని ధర్మం ఏమే అతను రక్షించడం, తక్షకుణ్ణి ఉండేటువంటి వాళ్ళని. అదేవిధంగా ఇతని యొక్క ధర్మం ఏమే అర్జున్ యొక్క ధర్మము, ఈయన అగ్ని వచ్చినాడు ఆయన శరణాగతి పొందినాడు. కాబట్టి ధర్మం కోసం వాళ్ళు తండ్రి తన పోరాటాలు ఏదైనా చేస్తారనమాట. అది మన వాళ్ళని అదే మనకు ప్రభుపాద వారు కూడా చెప్తున్నాడు, ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఈవెన్ ద్రోణాచార్య ద్రౌపది యొక్క పుత్రునికి ఆయన విద్య నేర్పించేశాడు, అతని చేత చనిపోతాడని తెలిసి కూడా. అది క్షత్రియుని యొక్క స్పిరిట్ ఆ విధంగా ఉండేదనమాట. తండ్రితో యుద్ధం చేసేదానికి వచ్చినా కానీ చేసేవాళ్ళు అనమాట. ఈవెన్ తాతతో కూడా చేశాడు అర్జునుడు. కాబట్టి ఆ క్షత్రియుని యొక్క ధర్మం ఆ విధంగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఒక్కొక్కసారి తండ్రితో చేయాల్సి వస్తుంది యుద్ధము, బంధువులతో చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఆ యొక్క వాళ్ళకేమంటే ఇక్కడ వర్ణ ఆశ్రమ, వర్ణము ఉంది ఆశ్రమం ఉంది. కాబట్టి వర్ణ వాళ్ళ క్షత్రియుని వర్ణం అక్కడ. కాబట్టి వాళ్ళు చేయాల్సిందేం కదా, ఆ బేసిక్ లో వాళ్ళు చేస్తున్నారు అనమాట.
దానికి ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది. ఇది మహేశ్వర వచ్చేసి అందరికి మాయలుగా
కనిపించదు,
ఓన్లీ ఎవరైతే
కొంచెం
ఈ దుర్గుణాలకు వెళ్తారో వాళ్ళకి మాత్రం
వాళ్ళకి అనిపిస్తుంది. మనకు దుర్యోధను తప్ప ఇంకెవరు పన్నిట్లు ఎక్కడ శాస్త్రాల లేదు. దుర్యోధను తప్ప చాలా మంది వెళ్ళారు వాళ్ళెవరు వల్ల.
నారదముని బ్రహ్మ కొడుకే, అతను అన్ని లోకాలకు పోతాడు, ఈవెన్ వైకుంఠకానికి పోతాడు. మరి బ్రహ్మలోకానికి పోయి చూడాలన్నప్పుడు మళ్ళీ సూర్యుడు ఎందుకు ఆ విధంగా యజ్ఞం చేయాలని చెప్తాడు?
ఇప్పుడు ఇది బిగినింగ్ ఆఫ్ బిగినింగ్ ఈ యొక్క ప్యాస్టెన్స్ అంతా కూడా శాస్త్రాల్లో వివరించబడినాయి. మొదట్లో ఆయన ఈ యొక్క సభాభవనం మొదట మానసపుత్రుడే, బ్రహ్మ యొక్క మానసపుత్రుడే. ఆయన మొదట ఫస్ట్ టైం ఈ యొక్క బ్రహ్మ యొక్క నాకు కూడా ఈ సందేహం వచ్చింది, బట్ నేను ఈ విధంగా తీసుకున్నానమాట. అంటే బ్రహ్మ మానసపుత్రుడు, ఆయన బ్రహ్మతో ఎప్పుడూ ఉంటాడు, ఆయన స్వభావం చూడడానికి ఎందుకు ఇంత కష్టం తీసుకోవాలని అనుకున్నాను. మళ్ళీ నా యొక్క అభిప్రాయం దాంట్లో ఏం వివరించలేదు శాస్త్రాల్లో. అంటే మొదట ఏది లేదు సృష్టిలో, నారదముని వాళ్ళు ఇంత పుట్టినప్పుడు సృష్టిలో ఏమీ లేదు, మళ్ళీ క్రియేట్ చేయబడింది అంతా కూడా. ఫస్ట్ టైం ఆయన చూడాలనుకున్నప్పుడు సృష్టి ప్రారంభమప్పుడు, ఇది మొన్న కలియుగంలోనూ అప్పుడు జరిగింది కాదు, బిగినింగ్ ఆఫ్ క్రియేషన్. ఫస్ట్ టైం ఆయన చూడాలనుకున్నప్పుడు ఈ విధంగా ప్యాస్టైం జరిగింది అనమాట. ఫస్ట్ లో ఏం లేవు, అది బ్రహ్మచేత సృష్టించబడింది, బ్రహ్మ యొక్క సభ. కాబట్టి మొట్టమొదటిసారిగా ఆయన దర్శించుకునేటప్పుడు, ఒకవేళ మన పుత్రుడైనా కానీ ఆయన పుత్రుడైనా కానీ ఆయన ఎప్పుడు ఆయనతో ఉండలా, బ్రహ్మతో ఉండలా, ఆయన బ్రహ్మలోకంలో ఆయన సంచారి, ఆయన అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా బ్రహ్మలోకంలో బ్రహ్మ మహేశ్వరు చూసేదానికి వెళ్ళినప్పుడు ఈ ప్యాస్టం జరిగిందనమాట. ఆయన అక్కడే బ్రహ్మలోకవాసి కాదు, నారదముని శాశ్వతంగా ఉండేటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన ఎప్పుడు ఉండేది ఇంద్రలోకంలో ఉంటాడనమాట, దేవర్షి, దేవర్షి నారద. ఆయన పుత్రుడైనా కానీ ఆయన నివసించలేదు అక్కడ. మొట్టమొదటిసారి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ విధమైనటువంటి ప్యాస్టం జరిగిందనమాట. అది ఇంతకుముందు చెప్పారు కదా, ఇక్కడ చెప్పారు కదా, ఆయన యొక్క పుత్రులు మొత్తము 1,60,00,000 మంది పుత్రులు. మళ్ళీ ఇంటూ 10 మెంబర్స్ చేసుకోవాలి వాళ్ళకి, ఒక్కొక్కరికి 10 మెంబర్స్, వాళ్ళకందరూ కలిసి 3,88,00,000 ఉపాధ్యాయులు అనమాట.
హరే కృష్ణ. ఒక వ్యక్తి మామూలుగా జన్మించిన కుటుంబం బ్యాక్గ్రౌండ్ బట్టి, ఇంకా అతను చేసిన సాంగత్యం బట్టి, అతడు ఏదైతే ఎవరి చేత వంట తింటున్నాడో దాన్ని బట్టి, ఇట్లా చైతన్యం అంతా చిన్నప్పటి నుంచి ఒక బిల్డ్ ఏంటుంది కదా బ్రో, చైతన్యం అట్లా ఆలోచన తీరు బిల్డ్ ఏంటుంది కదా. ఇట్లా భక్తిలోకి వచ్చిన తర్వాత ఈ చాంటింగ్ సిన్సియర్ గా చేసి ప్యూరిఫికేషన్, పవిత్రీకరణ చెందాలి అనేది అన్నారు కదా, అట్లా అతని యొక్క గుణాలు ఉండేటి చిన్నప్పటి నుంచి అలానే వస్తూ ఉంటాయి అన్నమాట. అవి పూర్తిగా అతని ఫ్యామిలీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన గుణాలు అవన్నీ పూర్తిగా ఎరాడికేట్ అయిపోతాయా, అయిపోయిన తర్వాత కంప్లీట్ ప్యూరిఫికేషన్ అంటే ఎట్లా వర్తిస్తాడు అతను, ఏ విధంగా ఉంది?
ఇప్పుడు ఇవంతా కూడా ఈ గుణాలు కానీ ఈ భావాలు కానీ ఇవంతా కూడా ఆత్మ ఎప్పుడు ప్యూర్. అది తల్లిదండ్రుల నుంచి శరీరం మనకు లభించినచ్చు. భూమి రపో నలవాయువు కన్ మనో బుద్ధి రవచ్చు అహంకారం అయితే భిన్న ప్రకృతి వస్తుంది. అంటే ఇది డిఫరెంట్ ప్రకృతి. సోల్ ఈజ్ డిఫరెంట్, బాడీ ఈజ్ డిఫరెంట్, మైండ్ ఈజ్ డిఫరెంట్, సోల్ ఈజ్ డిఫరెంట్. చైతన్య మహాప్రభు చెప్పేటువంటిది ఆత్మ గురించి. ఆత్మ ఎప్పుడు వెరీ ప్యూర్. అది ఆత్మ ఎప్పుడు, అది నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట. అది అది ఎప్పుడు ప్యూర్గానే ఉంటుంది, గుణాల్లో ఉన్నాం మనం, దట్స్ ఆల్. అయితే భగవంతుని యొక్క నామం ఎంతో శక్తివంతమైంది. అతను ఎంత దిగజారిపోయినటువంటి వ్యక్తి అయినా కానీ, అతనికి సంస్కారాలు లేకపోయినా, అతను మొదటి నుంచి ఈ పవిత్రమైనటువంటి భక్తియుక్తి సేవలు ఉండకపోయినా, ఫస్ట్లో మొదట్లో అందరూ పాపజంలో ఉన్నా, కిబ విప్ర కిబన్నాయ్ శూద్రకేర్నాయ్ హేయి కృష్ణ సత్యవేత్త సేయి గురు హై చైతన్య బాబు చెప్తున్నాడు. అతను మామూలు కాదు, చండాలుడు, కుక్క మాంసం తినేవాడైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని జపించినట్లయితే కనుక అతని హార్ట్ ప్యూర్ అవుతుంది. నామనామ కాది బహుదా నిజ సర్వశక్తి. చైతన్య మహాప్రభు ఎందుకు చెప్పాడంటే అక్కడ సర్వశక్తి అని చెప్పేశాడు. భగవంతుని యొక్క నామము సర్వశక్తి, నామనామకారి బహుదా నిజ సర్వశక్తి అని చెప్తున్నాడు. భగవంతుడు ఎంత శక్తివంతుడో భగవంతుని యొక్క నామం కూడా అంత శక్తివంతుడు. మనుషులు కాదు, మీరు మనుషుల గురించి చెప్తున్నారు, అతను సంస్కారాలు లేదు, బుద్ధి లేదు, అటువంటి వ్యక్తి తల్లిదండ్రుల యొక్క భావనలంతా కలిగి ఉంటాడు, అటువంటి వ్యక్తి భక్తి వస్తుందని. మనుషులే కాదు, జంతువులకే వస్తుందంట. దానికి నిదర్శనం చైతన్య మహాప్రభు జారికండ అరణ్యంలో, పులుల దగ్గర, సింహాల దగ్గర, ఏనుగుల దగ్గర, అందరి దగ్గర హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. అందుకనే పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని చెప్తున్నారు. భగవంతుని యొక్క నామం అంత శక్తి. అంతెందుకు మనుషులు జంతువులు పక్కన పెట్టు, భక్తులు కానీ హరినామ సంకీర్తనం చేసుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే సంకీర్తనం చేసుకుంటూ వెళ్తే దారిలో ఉన్నటువంటి వృక్షాలు, క్రిమి కీటకాలు కూడా ముక్తిని పొందుతాయన్నమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ నేమ్. కాబట్టి భగవంతుని యొక్క నామం అంత శక్తివంతుంది. భగవంతుడు ఎంత శక్తివంతుడో, భగవంతునికి భగవంతుని యొక్క నామానికి వ్యత్యాసం లేదు. భగవంతుడే భగవంతుని యొక్క నామం. కాబట్టి ఆయన నామం ఏం చేస్తుందంటే అన్నిటినీ కాల్చిపడేస్తుంది. హృదయంలో ఉన్న కల్మశాలంతా కూడా, నీ మనస్సు. మనకి ఇది కొత్తగా రాలేదు. మనకి ఈ ఆధ్యాత్మికత, భక్తి, భగవంతుని మీద ప్రేమ అనేది కొత్తది కాదు. అది ప్రభుపాద గారు ఎగ్జాంపుల్ ఇస్తాడు. చిన్న పిల్లవాడు పుడతాడు, అతను మనం కొత్తగా నడక ఇవ్వం, అతనికి నడిచేది ఇవ్వం. అతనికి అతని లోపలే ఉంటుంది స్వభావం, నడిచేటువంటి స్వభావం అతనిలో ఉంటుంది. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే సహాయం చేస్తారు ఆ స్వభావాన్ని బయట తీసుకురావడానికి. అవునా కదా? పిల్లవానికి నడక అనేటువంటి స్వభావాన్ని మనం ఇస్తామా, లేదంటే ఆ స్వభావాన్ని బయట తీసుకొస్తామా? బయట తీసుకొస్తాం. అది మనం కొత్తగా ఇచ్చేదేం లేదు, నడిచేటువంటి స్వభావము ఆ పిల్లవానిలో ఉంటుంది. అదేవిధంగా ఈ భక్తి, భగవంతుడి మీద భక్తి ప్రేమ అనేది ప్రతి ఒక్క జీవుని యొక్క స్వభావం. అది దాన్ని నువ్వు కొత్తగా తీసుకొచ్చి పెట్టేది ఏం లేదు, దాని లోపల ఉండేదాన్ని బయట తెచ్చుకోవడం అంతే. దాని లోపల ఉంది, అది కంటామినేషన్, త్రిగుణాలతో కంటామినేషన్, దాన్ని బయట తెచ్చుకోవడం. ఏ విధంగా తెచ్చుకోవడం? శ్రవణాది చిత్త సిద్ధ శ్రవణం, శ్రవణం భగవంతుని యొక్క లీలా శ్రవణం చేయడం ద్వారా అది బయట వచ్చేస్తుంది. మనం భక్తి అంటే ఎక్కడి నుంచో తెచ్చుకునేది కాదు, అది లోపల ఉంది, దాన్ని బయట తీసుకోవాలి. చిన్న పిల్లవానికి ఏ విధంగా అది, కాబట్టి మనం భగవంతుని యొక్క నామాన్ని వింటే క్లీన్ అయిపోతాం, బయట వస్తుంది. భగవంతుని యొక్క నామం విన్నప్పుడు ఏమవుతుంది, ఆయనతో సాంగత్యం వస్తుంది మనకి. ఇప్పుడు ఇనుము ఉంటుంది, ఆ ఇనుప చువ్వని మనము నిప్పులో ఉంచినాం అనుకో, అగ్గిలో, ఆ యొక్క అగ్గి యొక్క సాంగత్యం వల్ల ఇనుము ఏమవుతుందంటే ఇనుము అది అగ్ని మాదిరి తయారైపోతుంది. ఇనుము కూడా ఏమవుతుంది, అగ్ని మాదిరి అయిపోతుంది, ఎర్రగా అయిపోతుంది. ఆ ఇనుము అగ్ని గుణాలంతా ఇనుముకి వచ్చేస్తాయి, అది వేడిగా ఉంటుంది, అది కాలుస్తుంది అట్లా. అదేవిధంగా మనము ఆత్మలము భగవంతుని యొక్క నామాన్ని జపించి ఆయన సాంగత్యం వల్ల ఏమవుతామంటే, ఎప్పుడు జపం చేయంగా మనం కొసేపు నిప్పులో పెట్టి ఆ కడ్డీని కొసేపు తీసేసి కొసేపు పెట్టి కొసేపు తీసేస్తే అది వేడే కాదు, ఆ స్వభావాన్ని పొందదు. మనం కాన్స్టెంట్ గా 24 గంటలు భగవంతుని యొక్క భక్తులతో చర్చించడము, భక్తిని కీర్తన చేయడము, భగవంతుని శాస్త్రాలు చదవడము, భగవంతుని యొక్క సేవ చేయడము, ఇట్లా చేస్తే వస్తే ఏమవుతుందంటే ఆ సాంగత్యం వల్ల మనము ఆధ్యాత్మికత అయిపోతాం, ఆత్మ ప్యూర్ అయిపోతుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అర్థమైంది నాకు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక గురువు దగ్గర కానీ భక్తుడు దీక్ష తీసుకుంటే గురువుకి అంతా కర్మలు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. చెప్తారు కదా శాస్త్రాల్లో, ఒకసారి దీక్ష తీసుకుంటే అంతా వచ్చేస్తుంది, గురువుకి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది మన కర్మ అంతా కూడా వెళ్ళిపోతుంది. మరి కృష్ణుడు ఏం చేస్తారంటే, మనల్ని ప్యూరిఫై చేయడానికి మన కర్మను, వెళ్ళిపోయినటువంటి కర్మను అప్పుడప్పుడు మనకి ఇస్తూ ఉంటాడు పవిత్రం చేయడానికి. డివోటీని ప్యూరిఫై చేయడానికి నువ్వు ఎప్పుడైతే దీక్ష తీసుకుంటావో అప్పుడు నీ కర్మ వెళ్ళిపోతుంది మొత్తం గురువుకి. గురువుకి వెళ్తే గురువు దగ్గర నుంచి ఎవరు తీసుకుంటారు, ఆయన గురువు తీసుకుంటాడు. ఆయన గురువు దగ్గర నుంచి మనకు జయపదాక స్వామి గురు మహారాజ్ దీక్ష తీసుకున్నాం. జయపదాక స్వామి దగ్గర నుంచి ఎవరు తీసుకుంటారు కర్మని, ప్రభుపాద తీసుకుంటారు. ప్రభుపాద దగ్గర నుంచి ఎవరు తీసుకుంటారు, భక్తి సిద్ధాంత సతి మహారాజ్. అంటే చివరికి ఒకరికి ఎవరి దగ్గరికి వెళ్తుంది, అక్కడ ఉంటుంది అనమాట కృష్ణుడి దగ్గర. నిన్ను ప్యూరిఫై చేసేందుకు నీ కర్మని అప్పుడప్పుడు నీకు వేస్తూ ఉంటాను అనమాట కృష్ణుడు. కాబట్టి జాగ్రత్తగా జపం చేసుకోవాలి, మళ్ళీ రెగ్యులేటర్ ప్రిన్సిపల్స్ బ్రేక్ చేయకుండా. ఓకే, జై శ్రీమద్ గంధరాజ శ్రీమద్ భాగవతంకి, శిలా ప్రభుపాదకి, గురుదేవికి, నిదాయ గౌరవమైన.